ఇదే గురుచేతనత్వము. మన గురు పరంపర అంతా కూడా ఓంకారమే. ఈ గురు పరంపర యొక్క ఓంకార భావన ఓం అనేసరి కల్లా భారతీయ ఆధ్యాత్మికత మొత్తము కూడా మనకి దృష్టిగోచరం అవుతుంది. ఎంఏ చదివాడు అనగానే ఆ విషయంలో వాడికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది అని కదా మన ఉద్దేశం. మాస్టర్స్ డిగ్రీ చెప్పేది రెండు అక్షరాలే ఎంఏ, కానీ ఆ డిగ్రీ పొందగానే వాడు ఇంటర్మీడియట్ బిఏ కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడు అని వాడి జ్ఞానం యొక్క అవగాహన మనకి ఎలా తెలుస్తోందో. ఓంకారం అనేటటువంటి జ్ఞానాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవటమే కాకుండా మీరు ధ్యానము చేస్తున్నప్పుడు ఈ అర్థమును మీరు మననము చేసుకోవాలి. ధ్యానం అంటే అది మౌనంగా కూర్చోవడం కాదు, సమాధి స్థితిలో ప్రోబబ్లీ మౌనం వస్తుంది. కానీ ధ్యానం అంటే ఏంటి? ఒకే విషయం గురించి అన్ని కోణాలలో ఆలోచించుట. జత ఈ మాండుక్యోపనిషత్ ఓంకార ధ్యానం గురించి చెప్తోంది మనకి. ఎన్ని రకాలుగా చెప్తోంది? మొట్టమొదట అది ఏం చెప్తుంది అంటే మన యొక్క చేతనత్వము నాలుగు పాదములుగా అభివ్యక్తి చెందుతోంది. ప్రతివాళ్ళది ప్రతి మనిషి యొక్క చేతనత్వము కూడా నాలుగు పాదాలుగా అభివ్యక్తి చెందుతోంది. సోయమాత్మ చతుష్పాత్, ఆ ఆత్మ నాలుగు పాదాలు కలది. అయమాత్మ బ్రహ్మ, ఆ ఆత్మే బ్రహ్మ. ఇది మనము ధ్యానము చేయవలసినటువంటి విషయము. ఇది తప్ప ఇంకా మీరు ఏది ఆలోచించినా మాండుక్యోపనిషద్దు యొక్క ఫలితాలు మీకు రావు. ఏంటి మాండుక్యోపనిషద్ వల్ల వచ్చేటటువంటి ఫలితాలు అంటే మీరు ఓంకార ధ్యానము చేయగలిగారు, మాండుక్యోపనిషత్ చెప్పినటువంటి ఓంకారము గురించి మీకు అవగాహన వచ్చింది అంటే ఏం జరగాలి అంటే భద్రం కరణే భిశ్రుణియామదేవా, మీ చెవులు ఏది విన్నా కూడా మంచినే వినాలి. చెడు వింటే అది మంచి ఎలా అవుతుంది మాస్టారు? చెడు అని మీకు తెలియదు అది మంచి, అది చెడుని మంచిగా భావించుకోమని చెప్పటంలే. అక్కడ మీ భావనలతో పనులు ఎక్కడ జరుగుతాయి? వాస్తవికతతో పనులు జరుగుతాయి. రియాలిటీ కావాలి. ఏంటి రియాలిటీ? మాండుక్యోపనిషద్దుని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క చెవులలోకి. చెవులు అంటే చెవులనే కాదు, అక్కడ అన్ని ఇంద్రియాలు అని ఒక ఉదాహరణ. అది అన్ని ఇంద్రియాలు కూడా మంచిగా ఉంటో మంచినే చేస్తాయి. ఇంచేత అది జరుగుతుంది. మొట్టమొదట చెప్పేటవాడు భూతం భవిష్యం వర్తమానం. భూత భవిష్య వర్తమాన కాలాలన్నిటి గురించి స్పష్టమైన అవగాహన ఉండుటయే కాక కాలాతీతమైనటువంటి స్థితి కూడా ఓంకారమే. మొదటి దాంట్లోనే మొదటి మంత్రంలోనే ఆ విషయం చెప్పాడు. ఓం మిత్యే దక్షర మిదగుం సర్వం, ఓం అనేటటువంటి అక్షరమే అంతాను. తస్యోప ఉపవ్యాఖ్యానం, ఇది మనకి దృగ్గోచరమయ్యేది అంతా కూడా దాని యొక్క కమెంటరీయే, దాని యొక్క ఫలితములే. భూతం భవత్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవా, ఓంకారము తప్ప ఇంకేమీ లేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. ఇది మీరు అవగాహన చేసుకోండి. ఇది అవగాహన చేసుకోవాలి అంటే ఆ త్రికాల సంధ్యావందనానికి నేను ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, ఇంచెత ఇస్తున్నాం? మీకు మూడు తెలుస్తాయి. ఇదివరకు జరిగిపోయినటువంటి యుగాల యొక్క
సంఖ్య తెలుస్తుంది మీకు. ఇప్పుడు ప్రస్తుతము మీరున్నటువంటి యుగములో సంవత్సరములో తిథివార నక్షత్రాలు యోగము కరణము తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం తెలియాలి మీకు? భవిష్యత్ ప్రణాళిక తెలియాలి. ఓంకారము ఆ భవిష్యత్ ప్రణాళికను తెలుపుతుంది. కానీ ఆ భవిష్యత్ ప్రణాళిక దేని ఆధారంగా ఉంటుంది? ఎప్పుడు కూడా భవిష్యత్ ప్రణాళిక మీ యొక్క పాస్ట్. మీరు ఎవరైనా ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను భవిష్యత్తులో ఏం చెయ్యాలి అని అడిగారనుకోండి, మీరేం చదివారో తెలియదు, మీకున్న స్థితిగతులు తెలియదు, వాడికి మీకున్నటువంటి ఎక్స్పర్టైజ్ తెలియదు, మీకున్న వీక్నెస్లు తెలియవు, వాడికి ఏం సలహా ఇస్తాడు మీకు? అంచేత భవిష్యత్ ప్రణాళిక మీకు చెప్పగలి అంటే ఏం తెలియాలి మీకు? పాస్ట్ తెలియాలి. మీరు ప్రస్తుతం వర్తమానములో ఇక్కడ ఉన్నారు, ఈ క్షణములో ఇక్కడ ఉన్నారు. మీరు ఎందుకు ఉన్నారు ఇది మీకు తెలియాలి అంటే కాలాతీత స్థితికి వెళ్ళి చెప్పాలి. భూత భవిష్య వర్తమాన కాలాలలో ఉన్నవాడికి ప్రణాళిక అర్థము కాదు. మామూలు కాలేజెస్ లో కూడా గురుస్థానములో ఉన్నవాడికి వాడి ముందు కూర్చున్నటువంటి శిష్యుడి యొక్క విద్యార్థి యొక్క పాస్ట్ తెలుసు. బిఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాస్కి వెళ్ళాడు మొదటి రోజు అంటే అక్కడున్న టీచర్కి ఏం తెలుసు? వీడు ఇంటర్మీడియట్ చదివేశాడు, ఇంటర్మీడియట్ నాలెడ్జ్ పరిపూర్ణముగా ఉన్నది. రెండోది ఏం తెలుసు? ఇప్పుడు వర్తమానంలో వీడు ఇక్కడ కూర్చున్నా, రాబోయే సంవత్సర కాలంలో వాడు ఈ ప్రణాళికకి తగినటువంటి సిలబస్ కి తగినటువంటి విద్యను అభ్యసించాలి. అంటే వాడికి ఏం తెలిసింది గురువుకి? అక్కడ భూతము తెలుసు, భవిష్యత్తు తెలుసు, వర్తమానంలో వాడు ఎక్కడున్నాడో తెలుసు. ఇది చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది మనము ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు ఇందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మరి మీరు రకరకాల సాధనలు చెప్పిస్తున్నారు కదా, మరి ఆ సాధనలన్నీ నేను చెయ్యాలా అక్కర్లేదా? ఏడో క్లాసులోనూ డాల్టన్స్ లా చెప్తాం, ఎంఎస్సీలోనూ డాల్టన్స్ లా చెప్తాం, అదే నియమం. కొత్త నియమాలు ఏం చెప్పాం? కానీ తేడా ఉంది. ఎనిమిదో క్లాసులో చెప్పేటటువంటి డాల్టన్స్ లాకి ఎంఎస్సీలో చెప్పేటటువంటి డాల్టన్స్ లాకి తేడా ఉంటుంది. ఆ మానసిక స్థితిని మీరు తెచ్చుకోవాలి. రిచువల్ ఒకటే. మహాకాల చక్రవర్తి యంత్రం ఉపాసన చేయాలి మీరు, సంస్కార మండపంలో జరిగే సంస్కారాలను చూసుకోవాలి మీరు, యజ్ఞశాలలో జరిగేటటువంటి యజ్ఞ విధానాలు అర్థం చేసుకోవాలి మీరు, సాయి తత్వాన్ని ప్రబోధన చేసేటటువంటి ధునిని అర్థం చేసుకోవాలి మీరు, ఏకైక అఖండ గురుసత్తా సహిత జగజ్జనని ఆలయాన్ని ఉపయోగించుకోవాలి మీరు. ఏ స్థితిలో ఉన్నా ఉపయోగించుకోవచ్చు మీరు. ఏ స్థితిలో మీరు ఉన్నారు, మీరు వర్తమానములో ఎక్కడున్నారు, దానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయండి. క్లాసుకి రాగానే మొదటి రోజు సిలబస్ మొదలెడుతున్నప్పుడు టీచర్ ఏం చెప్తాడు? ఈ సంవత్సరంలో చెప్పబడేటటువంటి సిలబస్ ఇచ్చేస్తాడు, సిలబస్ పుస్తకాలు ఇచ్చేస్తారు, దాన్నే ప్రాస్పెక్టస్ అంటాం. చూశారు కదా మన ప్రాస్పెక్టస్ ఏంటి? ఈ బ్రహ్మ యొక్క శ్వేతవరాహ కల్పము యొక్క మొత్తము విద్య మనకి అవగాహన అవ్వాలి. సహ పూర్వేషామపి గురు కాలేనాన వచ్చేదాత్. ఎవరి గురించి చెప్పాడు ఇది? ఓంకారం గురించి చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ సూత్రం? ఎవరు చెప్పారు? పతంజలి మహర్షి చెప్పాడు. అంచేత ఆ గురువు యొక్క ప్రణాళిక బ్రహ్మకి కూడా, విష్ణువుకి కూడా, శివుడికి కూడా నువ్వు ఈ పనులు ఈ కాలంలో చెయ్యాలి. ప్రతిరోజు ఈ ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి ఆదిలోనే కాదు, ప్రతిరోజు పనిచేస్తూ ఉంటారు. బ్రాహ్మీ శక్తి లేకపోతే మీరు పొద్దున్న లేవలేరు. వైష్ణవీ శక్తి లేకపోతే మీ శరీరం పనిచేయదు. లయస్థితి లేకపోతే రాత్రి మీరు నిద్రపోలేరు. కానీ నిద్రలేచాం, కాలేజీకి వెళ్ళాం, ఉద్యోగానికి వెళ్ళాం, పొలిటీషియన్స్ అయితే నేను మంత్రిని అవ్వాలా, ముఖ్యమంత్రిని అవ్వాలా, ప్రెసిడెంట్ని అవ్వాలా అనే గందరగోళంలో పడ్డారు. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. రాత్రి అయిపోగానే వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఏం చేస్తారు, నిద్రపోతారు. తప్పదు ఇది. కానీ ఇన్ని రకాలైనటువంటి నిద్ర లేచుట, పని చేయుట, మళ్ళీ నిద్రపోవుట చేస్తున్నాం, కానీ ప్రణాళిక తెలియదు మనకి. ఓం ఒక్కటే మీకు ప్రణాళిక గురించి చెప్తుంది. విశ్వ ప్రణాళిక మీకు అర్థం అవ్వాలి అంటే ఓంకారాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నాం ఓంకారాన్ని? మనము మూడు పాదాలుగా ముందు అర్థం చేసుకుంటున్నాం. మనం మూడు పాదాలు ఏంటేంటని చెప్పుకున్నాం. ఒకటి వైశ్వానరుడు, జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి మీరు. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి మీరు ఇంద్రియాల నుంచి అనుభూతులు పొందుతున్నారు బాహ్య జగత్తులో. ఆ అనుభూతుల ప్రకారము బాహ్య జగత్తులో మీరు పనులు చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా అవగాహనకి రండి. ఇంతగా చేసేది మనం ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి అనుభూతులను, ఇంద్రియాలను ఉపయోగించుకునే మనకి కావలసిన రీతిలో జీవిస్తున్నాం. మనకి కావలసిన రీతిలో జీవిస్తున్నాము అన్న దాంట్లో మీరు చేసుకునేటటువంటి నిర్ణయాలు, కానీ అదే నిర్ణయాలైనా కావచ్చు, భారతదేశ భవిష్యత్తు నిర్ణయించేటటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏమీ లేదు ఇవాళ మనం సినిమాకి వెళ్దామా వద్దా అనుకునేటటువంటి నిర్ణయం కావచ్చు, ఇద్దరు మహా అంధకారములో, అవిద్యలో, ఇగ్నోరెన్స్ లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటు ఆ ప్రైమ్ మినిస్టర్ కి భవిష్యత్తు తెలియదు, విశ్వ ప్రణాళిక తెలియదు, ఇటు ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటున్న వాడికి కూడా తెలియదు. అంచేత ఈ సృష్టి అంతా కూడా అవిద్యలో ఉన్నది, ఇగ్నోరెన్స్ లో ఉన్నది, అవగాహన రహిత స్థితిలో ఉన్నది. నువ్వు ఎంతైనా గొప్పగా చెప్పుకో, చాలా సార్లు కొంతమంది మాట్లాడుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యస్తుంటుంది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలాగా రూల్ చేయాలో చెప్తారు వాళ్ళు. అమెరికా ప్రెసిడెంట్ అమెరికాని ఎలా రూల్ చేయాలో కొటేషన్స్ మీద కొటేషన్స్ ఇస్తారు వాళ్ళు. నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియవు, విన్నప్పుడు మాత్రం నేను నిజంగా అదిరిపోతాను. నేను ఇంత జ్ఞానం ఉందా అని వాళ్ళకి. నిజమే, ఎందుకు ఆ జ్ఞానం? ఒక్కడ నీ మాట విండు. అసలు నీకు జ్ఞానం ఉందని అమెరికా వాడికి తెలియదు. ఎక్కడ దెబ్బతిన్నారు? మీరు సంపాదించినటువంటి జ్ఞానము, మీ యొక్క ఉన్నతికి లాభము చెయ్యదు, ఉపయోగపడదు. మీరు కోటీశ్వరులు కావచ్చు, ప్రపంచాధినేతలు కావచ్చు, హిట్లరు ముస్సోలిని వాటిలాగా డిక్టేటర్లు అయిపోవచ్చు, గెలిచిపోయి ప్రపంచం అంతటా కూడా మీరు చెప్పిన మాట వింటూ ఉండి ఉండవచ్చు గాక. ఆ స్థితి రావచ్చు, వస్తే రావచ్చు, దానికి ఉంది. కానీ మీరు పరమ మూర్ఖులే. ఇంచేత మనం పరమ మూర్ఖులం? ప్రణాళిక తెలియదు, సృష్టి ఎందుకుందో తెలియదు. ఓం అనేటటువంటిది దానిని మీకు స్పష్టంగా చెప్తుంది. స పూర్వేషామపి గురు కాలేన అనువచ్చేదా. అర్థం చేసుకోండి, అది ఎంత గొప్పదైనటువంటి శబ్దము. దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి మీరు. చాలాసార్లు నేను మీకు చెప్పాను, బ్లేడ్ ఉంది చిన్న కుర్రాడి చేతిలో, బ్లేడ్ కొత్త బ్లేడ్ పడితే మీరు భయపడిపోతారు, విలువిల్లాడిపోతారు. ఎందుకు ఎందుకు భయపడతారు? ఉపయోగించుకోవడం జాతి కాదు, నాకేసుకుంటారు వాడి చేతిలో. అదే ఓ బ్రెయిన్ సర్జన్ ఉన్నాడు, మీరేం చేస్తారు? తీసుకెళ్లి మరి వాడి చేతిలో పెడతారు. దాన్ని పెట్టడమే కాకుండా దాంతో పాటు పువ్వుల్లో పెట్టి ఓ లక్షలో రెండు లక్షలు ఇస్తారు వాడికి. ఎందుకు? ఉపయోగించుకోవటం వచ్చింది. బ్లేడ్ అదే, ఓంకారం అదే. మహర్షులు ఉపయోగించుకున్నా, నారదుడు ఉపయోగించుకున్నా, ఇంకా ఎవరైనా సరే ప్రపంచంలో గురుస్థానానికి ఎదిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏ శబ్దాన్నైనా ఉపయోగించుకోనివ్వండి, ఓంకారాన్ని ఉపయోగించుకోకుండా మాత్రము ఎలా, ఏ అథారిటీతో చెప్తున్నావు? ఓంకారం లేని మంత్రం ఒకటి చెప్పండి చూద్దాం. గాయత్రి మంత్రం ఓంకారంతో స్టార్ట్ అవుతుంది, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ, అన్ని ఓంకారమే. ఓంకారం లేనటువంటి మంత్రాలను తాంత్రిక మంత్రాలు అంటాం మనం, వైదిక మంత్రాలను. రైతా తప్ప దాని గురించి నేను మీతో మాట్లాడాలి ఇప్పుడు. మీకు అవగాహన చెప్తున్నాను, ఏది అయినా ఓంకారమే. కానీ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? చిన్న కుర్రాడు చేతిలో బ్లేడు ఉంటే అసలు మీరు ఉపయోగించుకొని ఇవ్వరు వాడిని. ఏం చేస్తారు? వాడు ఏడ్చినా లాగేసుకుంటారు. ఇంచేత ఉపయోగించుకోవడం జాత కావటం లే. రాత్రి 10 నుంచి 3 గంటల వరకు మీరు అది నేర్చుకోండి. అది ఎలా నేర్చుకుంటారు? ఈ టేప్స్ విని. మీ అంతటా మీరు ఈ ఆలోచన సరళి పట్టుకోలేరు. కానీ ఆలోచన సరళి మీరు వింటూ ఉంటే, ఇది ఓంకారం మీద ధ్యానమే, ఇది ఓంకారం గురించే చెప్తున్నాను నేను, తిప్పి తిప్పి చెప్తున్నాను నేను మీకు. అదే ధ్యానం అంటే రకరకాల కోణాల నుంచి మీరు ఓంకారాన్ని దర్శించగలగాలి. దర్శించినప్పుడు ఇదే ఓంకారమేమో అని మీకు కొన్ని చోట్ల అనుమానాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. నాంత ప్రజ్ఞం ఉచ్చారణ చేయండి. అది మీ అంతర్గతమైనటువంటి ప్రజ్ఞ కాదు. అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మీ లోపల ఒక ఆలోచన వస్తుంది, ఇది ఓంకారమేమో, లేకపోతే ఓ దాదా గురుదేవుల రూపం, ఓ క్రైస్ట్ రూపం, ఓ అందమైనటువంటి రంగులు, లేకపోతే అలాగే ఎక్స్పాండ్ అయిపోతున్నట్టు మీకు అనుభూతి రావచ్చు. చూసేవాడికి ఏం తెలియదు, నీకు వస్తుంది అనుభూతి. మీరేం లావికిపోవటంలే, అలా లేచిపోతున్నట్టు వస్తుంది. లేచిపోరు మీరేమి. నేను చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి చెప్పాను కాపుల వాళ్ళకి, ఒకవేళ మీరు లేస్తే ముట్టిగా వేయమని, నిజంగా వేయండి, నొక్కేయండి వాళ్ళని, అలా కదులుతూ ఉంటే. మీరేం గాబరా పడకండి, ఏం అవ్వదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవ్వరు కూడా కాపలా ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కళ్ళు తెరవకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకండి, అప్పుడేమవదు. కళ్ళు తెరిస్తే ఏమైపోతుంది? ఏమవదు, ధ్యానం భంగం అవుతుంది. ఇంత మీరు పడిన లావిక్కుతున్నారే, ఆగిపోతుంది అంతే. ప్రమాదం ఏం జరగదు కళ్ళు తెరిస్తే అని చెప్పి, తెరిస్తే ఏమైపోతుంది? ఏమవదు, అనుభూతి పోతుంది. నా అంత ప్రజ్ఞ, మీకు ఏదైనా అనుభూతులు వస్తాయేమో ఈ ఓంకార ధ్యానం చేస్తున్నప్పుడు. రానివ్వండి అనుభూతులు, కానీ అది ఓంకారము కాదు. నా అంత ప్రజ్ఞ, తర్వాత నా బహిప్రజ్ఞ, బహిప్రజ్ఞ కూడా కాదు. అంటే బాహ్య జగత్తులో ఏదైనా జరిగిపోయింది అనుకోండి, కళ్ళమని నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి, డాన్సులు చేసేస్తూ ఉంటారు, చేతులు ఇలా పెట్టేస్తూ ఉంటారు, వీళ్ళు ఇలా తిప్పేస్తూ ఉంటారు, డాన్సులు చేసేస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస బలి పూజలు పెట్టేవాడు. ఓకే, ఆయన పోజును నేను క్రిటిసైజ్ చేయటం లే. ఆ పోజు వెనకాతలు ఉన్నటువంటి ప్రజ్ఞను పట్టుకోండి, శరీరాన్ని పట్టుకోకండి, బహిప్రజ్ఞని పట్టుకోకండి. నా బహిప్రజ్ఞ చేత ఈ అవధూతల చరిత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళ బాహ్య ఆచరణాన్ని కాదు మీరు పట్టుకోవాల్సింది. ఆ బాహ్య ఆచరణానికి సంబంధించినటువంటి మానసిక స్థితి ఏమిటి, ప్రజ్ఞ ఏమిటి, అది పట్టుకోవాలి మీరు. అర్థమైందా? అంచేత నాంత ప్రజ్ఞం నా బహిప్రజ్ఞం అనండి. ఇవి రెండు అయిపోయాయి కదా. నో భయతః ప్రజ్ఞం, ఉభయతః అని అర్థం, అక్కడ సంధి చేశాడు. ఇవి రెండు కాదు. అంచేత మీకు వచ్చేటటువంటి అనుభూతులు రెండు రకాలే వస్తాయి మీకు. అంతఃప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ ఎవరి వల్ల వస్తుంది? మీలో ఉన్నటువంటి వాడి పేరేంటది? తేజస్సుడు వల్ల అంతఃప్రజ్ఞ వస్తుంది మీకు. బహిప్రజ్ఞ ఎవరి వల్ల వస్తుంది? ఈ వైశ్వానరుడు కాని తేజస్సుడు కాని ఏ లోకంలో ఉంటున్నారు? విరాట్ లోకంలో వైశ్వానరుడు ఉంటున్నాడు, హిరణ్య గర్భ లోకంలో ఒక్కచేస్తూ ఉంటున్నారు. ఇవి రెండు కూడా ఓంకారం యొక్క రెండు పాదములు మాత్రమే. అంతేగా, పరిపూర్ణమం లేదు అక్కడ, పార్ట్స్ ఓన్లీ. ఎలాంటి భాగాలు? మళ్ళీ ఒకదానితో ఒకటి సంబంధం లేని భాగాలు. మన ఒకదానికి ఒకటి లింక్ లేదు, మళ్ళా అన్కనెక్టెడ్. నో ఉభయత ప్రజ్ఞం. ఇప్పుడు మూడు కలిపి అర్థం చేసుకోండి. నాంత ప్రజ్ఞం, నా బహిప్రజ్ఞం, నో ఉభయత ప్రజ్ఞం. నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం. నా ప్రజ్ఞం అంటే నా అప్రజ్ఞం అని. ప్రజ్ఞ అనేటటువంటి స్థితి ఎక్కడొస్తుంది మీకు? ప్రాజ్ఞుడు అది ఏ స్థితిలో వస్తుంది? సుషుప్తి స్థితిలో వస్తుంది కదా. అంచేత సుషుప్తి స్థితిలో వచ్చేటటువంటి అనుభూతి ఓంకారమా? కాదు. చాలా మంది నిద్రాస్థితి సమాధి స్థితి ఒకటే అనుకుంటారు. కాదు, స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఋషి. ఏం చెప్తున్నాడు? ప్రజ్ఞానమూ కాదు, అప్రజ్ఞ కాదు. ప్రజ్ఞ యొక్క లేకపోతే ప్రాజ్ఞుడి యొక్క విరాట్ స్వరూపానికి పేరేం చెప్పాం మనం? ఈశ్వరుడు. అంచేత వైశ్వానరుడు విరాట్, తేజస్సుడు హిరణ్యగర్భుడు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడు. వ్యష్టి సమష్టి ఈ లింక్ ఎప్పుడు గుర్తుంచుకోండి. పిండాండ బ్రహ్మాండ సమన్వయమే ఆధ్యాత్మికతలో మీరు అడుగు పెట్టి నడిచేటటువంటి మార్గము. ఇంకో దారి లేదు మీకు. మీరు ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టాలి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో మీరు ముందుకు వెళ్ళాలి అంటే, మీకు ఉన్నటువంటి మార్గం ఏంటి అంటే, పిండాండమును చూసుకుంటూ అదే బ్రహ్మాండములో కూడా ఉన్నది కానీ పేర్లు మారుతాయి. ఇది వ్యష్టి అవుతే అది సమష్టి. వైశ్వానరుడు విరాట్, తైజసుడు హిరణ్య గర్భుడు, ఈశ్వరుడు ప్రాజ్ఞుడు ఈశ్వరుడు. కానీ ఇవి కూడా ఓంకారము కాదు, అదృష్టం అవ్యయహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం మవ్యపదేశ్య మేకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం. ఇన్ని లక్షణాలు చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఈ లక్షణాలు గుర్తుంచుకోండి. ఈ లక్షణాలు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు పొందటానికి ప్రయత్నించండి. ఏమేం చెప్పాడు? అదృష్టం కనిపించండి, అవ్యవహార్యం సంబంధము లేనిది, అగ్రాహ్యము మనసుతో గ్రహించము లేనిది, అలక్షణము గుర్తులేనిది, అచింత్యం ఊహించరానిది, అవ్యాపదేశ్యం నిర్దేశింపలేనిది, ఏకాత్మ ప్రత్యయసారం అన్ని అవస్థలలో అనుసూచ్యమై ఉన్న ఒక ఆత్మతత్వపు సారము, ప్రపంచోపశమం జాగ్రత్త ప్రపంచము మొదలైన ప్రపంచాలు లయమైనది. అంటే ఏ ప్రపంచాలు లయమయ్యాయి? విరాట్ ప్రపంచం లయమవుతుంది, హిరణ్య గర్భ ప్రపంచము లయమవుతుంది, ఈశ్వరుని యొక్క ప్రపంచము లయమవుతుంది, ప్రాజ్ఞుడి యొక్క ప్రపంచము లయమవుతుంది. లయమవుతే ఏమవుతుంది? శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా మీకు, ఇది గుర్తుంచుకోండి. ఏంటప్పుడు ఏమవుతుంది? శాంతం. ఆ పరమమైనటువంటి లయస్థితి శాంతించేయాలి మొత్తం. ఏ కోరిక కానీ ఎప్పుడు ఎప్పుడు లయించాలి? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లయించాలనుకోండి, సరే పరమలయం అయిపోతుంది అది. మీరు ఆ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వంట చేస్తున్నప్పుడు నేను లయం అయిపోయాను మాస్టారు, వద్దు, ఆ పిచ్చి పనే చేయొద్దు అని చెప్పాను నేను. ధ్యానం చేస్తున్నప్పుడు చెయ్యాలి మీరు. ఈ శాంత స్థితికి మీరు ఎప్పుడు రావాలంటే ధ్యానం చేస్తున్నప్పుడే. మిగతాటప్పుడు మీరు మామూలు మనుషులుగానే జీవించండి, వైశ్వానరుడుగానే జీవించండి మీరు. శాంతం శివం, శివం అంటే మంగళకరమైన. ఆ శాంత స్థితి ఎప్పుడు వచ్చినా ఆ శాంత స్థితిలోంచి మీకు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఎప్పుడో మంగళకరమైనవే అవుతాయి. అందుకే మొట్టమొదట చెప్పాడు, భద్రం కరణే భీష్ణుయామదేవా. ఈ స్థితికి లింక్ అది. అద్వైతం ఇంకొడవడం ఉండడు అక్కడ, నువ్వు ఉండవు అక్కడ, నువ్వు లయం అయిపోతావు. అంతేత రెండోదేమి ఉండదు అక్కడ. అద్వైతం అంటే అర్థం ఏంటి అంటే రెండోదేమి ఉండదు, ఉన్నది ఒకటే. ఆ స్థితి నోట్తో చెప్తే అర్థం కాదు అది, మీరు ఆ స్థితికి వెళితే అర్థం అవుతుంది అది. చతుర్థం మన్యంతే, నాలుగోదన్నామే తురియ స్థితి, అది ఆత్మ. అంచేత వైశ్వానరుడు ఆత్మ కాదు, తేజస్సుడు ఆత్మ కాదు, ప్రాజ్ఞుడు కూడా ఆత్మ కాదు. ఈ మూడు కలిసి నాలుగోదగా ఉన్నటువంటి పావల. పావలాన్ని ఎందుకు చెప్పాను, 16 అణాల గురించి చెప్పాను కదా, నాలుగు పావలాలు ఇప్పుడు అవుతాయి పోయాయి పాపం, అవి ఉంటే మంచిది బాగుండేది. వైశ్వానరుడు ఒక పావల, తేజస్సుడు ఇంకో పావల, ప్రాజ్ఞుడు మూడవ పావల, 12 అణాలు. దానికి ఇంకొక పావల కలిపామనుకో, మొత్తం కలిపి ఒకటి అవుతుంది అద్వైతం, ఒకటే కయ్యేది. కానీ అందులో నాలుగు పావలాలు కూడా ఉన్నాయి. అంచేత అదేంటది, శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ, స ఆత్మ స విజ్ఞేయ, అది తెలుసుకోవలసినది. అంచేత ఇప్పుడు మనం చదివినటువంటి శ్లోకము, నాంత ప్రజ్ఞం న బహిప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానగనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచంచమవ్యాపదేశ మేకత్వ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము. ఈ ఒక్క శ్లోకం మీకు అర్థమవుతే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం మీకు అర్థమైనట్టే. అది ఎలా అర్థమవుతుందంటే మళ్ళా ఆ గురువే చెప్పాలి మీకు. ఏ గురువు? పూర్వేషామపి గురు. ఓ